ప్రియ సోదరి సోదరులారా, దేవుని సజీవ వాక్యం విందాము. మత్తయి సువార్త 3:1-12 సావధానంగా వినండి. ఈ అధ్యాయంలో ఒక నూతన వ్యక్తిని పరిశుద్ధాత్మ మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ వ్యక్తి విలక్షణమైన మనిషి. ఇతని పుట్టుపూర్వోత్తరాలను సవివరంగా మనకు చెప్పలేదు. నేరుగా అతన్ని ఒక గొప్ప వక్తగా మనకు పరిచయం చేశాడు. ఈయనే బాప్తిస్మకుడైన యోహాను. మత్తయి తన సువార్తలో యోహానును గురించి అంతగా రాయలేదు. లూకా సువార్తలో మరిన్ని వివరాలు ఈ యోహానును గురించి రాయబడినాయి. సరే, మత్తయి శుభవార్త 3:1-2 చూడండి. ఆ దినములందు బాప్తిస్మమిచ్చే యోహాను వచ్చి ప్రబోధించాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఈయన యూదయ్య అరణ్యాలలో ప్రకటిస్తూ వచ్చాడు. ఆ దినములందు అంటే ఏ దినములు? పాత నిబంధన కాలమందు ప్రవక్తలు ఉండేవారు. మలాకి పాత నిబంధన ప్రవక్తలలో చిట్ట చివరివాడు. మలాకి తరువాత 400 సంవత్సరాల పాటు ఇస్రాయేలు ప్రజలకు ఏ ప్రవక్త లేడు. దేవుని పక్షాన ప్రజలతో మాట్లాడడానికి ప్రవక్తలు లేరు. ఈ 4 శతాబ్దాల కాలము మౌనకాలం, నిశ్శబ్ద సమయం. దేవుడు మాట్లాడలేదు, దేవుని మాటలు వినబడలేదు. ప్రజలు విచ్చలవిడిగా బరితెగి బతికారు. అలాంటి రోజుల్లో ఉన్నట్లుండి బాప్తిస్మకుడైన యోహాను కనిపించాడు. అతడు ప్రవక్త లేక ప్రవక్త రంగస్థల ప్రవేశం చేశాడు. పాత నిబంధనలోని చివరి ప్రవక్త నామే ఆ మలాఖి. ఈ ప్రవక్తను గురించి కొన్ని మాటలు చెప్పాడు. మలాఖి గ్రంథం 3:1 ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి నేను నా దూతను పంపుతున్నాను. మీరు వెతికే ప్రభువు, అనగా మీరు కోరే నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వస్తాడు. ఇదిగో, ఆయన వచ్చేస్తున్నాడని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. యోహాను ఒక దూతగా వస్తున్నాడు. బాప్తిస్మకుడైన యోహాను ఒక వార్తావహుడు. టెలిగ్రామ్ తెచ్చిన మనిషి కాదు, ఆ మనిషి తెచ్చిన టెలిగ్రామ్ మనకు ముఖ్యం. టెలిగ్రామ్య వార్త మీదనే మన మనస్సుంటుంది. అలాగే యోహాను వార్తావహుడుగా అంత ముఖ్యం కాదు, గాని అతడు మోసుకొని తెచ్చిన వార్త మనకెంతో ముఖ్యం. అలాగే యోహాను ప్రకటించిన సందేశం ముఖ్యం. మనకు ప్రసంగికుని కంటే అతని ప్రసంగం ముఖ్యం. దేవునికైతే ప్రసంగికుడు ముఖ్యమే. దూతగా వచ్చిన యోహాను ఏమి ప్రకటించాడు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. రాజ్యం అనే మాట మత్తయి సువార్తలో పదే పదే వినపడుతుంది. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, ఈ రెండూ ఒకటేనా అని అడుగుతారా? మత్తయి సువార్త 4:23 దేవుని రాజ్యం అన్నాడు. ఇక్కడేమో పరలోక రాజ్యం అంటున్నాడు. పరలోక రాజ్యం అంటే పరలోక ప్రభుత్వం ఇక్కడ ప్రవర్తిల్లితే అది పరలోక రాజ్యం. పరలోక రాజు యేసు ప్రభు. పరలోక సామ్రాజ్యం ఇక్కడికి విస్తరించినప్పుడు ఇది పరలోక రాజ్యమవుతుందని గ్రహించాలి. మరి దేవుని రాజ్యమేమిటి? నూతన జన్మ పొందిన విశ్వాసులు సంఘంగా కూడుకుంటారు. సంఘం దేవుని రాజ్యమే. సంఘమందు అమలుపరచబడేది దేవుని రాజ్య నీతి, రాజ్య నియమాలు, రాజ్య నిబంధనలు. పరలోక రాజ్యం ఇంకా రాలేదు, అది సమీపంగా ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ పరలోక రాజ్యం వచ్చునుగాక. అయితే దేవుని రాజ్యం మాత్రం మన మధ్యనే ఉంది, అదే సంఘం. దేవుని రాజ్యంలో చేరిన వారే పరలోక రాజ్యంలో భాగమవుతారు. మత్తయి ఈ 2 మాటలను ప్రత్యేకంగా అర్థవంతంగా ప్రయోగించాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని యోహాను ప్రకటించాడు. అనగా యేసు 2వ సారి వచ్చినప్పుడు పరలోక రాజ్యం స్థాపించబడుతుంది. పరలోక రాజ్యం సమీపించింది అంటే పరలోక రాజైన యేసు ప్రభు రాకడ సమీపమై ఉంది. యోహాను ప్రకటించిన పరలోక రాజ్యం యేసు రెండో రాకడను సూచిస్తోంది. యేసు వచ్చాడు, ఆయనను రక్షకుడుగా అంగీకరించండి. తరువాత ఆయన వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. రక్షకుణ్ణి రాబోయే రాజుగా యోహాను ప్రకటించాడు. మారుమనసు పొంది రక్షకుణ్ణి అంగీకరించండి, పరలోక రాజ్యం వస్తుంది, అందులో మీరుంటారు. ఇదే యోహాను సందేశ సారాంశం. మారుమనస్సు అంటే పశ్చాత్తాపం. మారుమనస్సు అంటే ప్రభువు మనసుతో ఏకీభవించటం. నీవు పాపివి అని దేవుడంటే, అవును ప్రభువా క్షమించు అని విరిగి నలిగిన మనస్సుతో అడగడమే మారుమనస్సు. మెటోనియా అనే గ్రీకు పదానికి అనువాదమే మారుమనస్సు, పశ్చాత్తాపం. నీ మనసు మారి నూతనమవ్వాలి. యేసు మనసుతో నీ మనసు ఏకమైపోవాలి. నీ మనసు పోవాలి, యేసు మనస్సు రావాలి. నీ మనసు తన మార్గాన్ని విడిచి ఓదలగి దేవుని మార్గానికి మారాలి. అదే మారుమనస్సు. మారుమనస్సు దేవుని ప్రజలకు అవసరం. మారుమనస్సు అనేది విశ్వాసి జీవితంలో కొనసాగే నిరంతర ప్రక్రియ. ఇక్కడ యోహాను ఆ కాలపు యూదులను, అనగా దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగమును ఉద్దేశించి మారుమనస్సు పొందమని హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మారుమనస్సు మీకు అక్కర్లేదనుకుంటున్నారా? లవదికయ్య సంఘం మారుమనస్సు పొందాలి. యేసు మనసుకు నీ మనసుకు మధ్య సంఘర్షణ కలగకూడదు. ఎఫెసు సంఘానికి మారుమనస్సు కావాలి. విశ్వాసులు ఆధ్యాత్మిక జీవితంలో చల్లబడి మొదటి ప్రేమను కోల్పోయినప్పుడు మారుమనస్సు రావాలి, అనగా దేవుని వైపునకు మరలాలి. ప్రకటన 2:5 సంఘమా, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకము చేసుకొని మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యి. అలా చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి. లేని ఎడల నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేస్తాను. ప్రకటన 2:21. మారుమనస్సు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చాను. అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారుమనస్సు పొందితేనే గాని, లేకపోతే వారిని బహుశ్రమల పాలు చేస్తాను. ప్రకటన గ్రంథంలో ప్రభువు సంఘాలను, అనగా విశ్వాసులను మారుమనస్సుకు ప్రేరేపిస్తున్నాడు. విశ్వాసులు మారుమనస్సు పొందాలి. దానికి తగ్గ ఫలం ఫలించాలి. ప్రియశ్రోత, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? వెనకబడిపోయావా? జారిపోయావా? నీది తిరోగమనమా పురోగమనమా? వెనకబడిపోయినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే మారుమనస్సు పొందు. లేకపోతే నీకు నిత్య నష్టం వాటిల్లుతుంది. మారుమనస్సు లేకుండా నీవు దేవుని ప్రేమను అనుభవించలేవు, దేవుని కృపాసనాన్ని సమీపించలేవు. పాపములో నీవు దేవుని సన్నిధిలోకి ఎలా రాగలవు? పాపానికి శిక్ష తప్పదు. యెహెజ్కేలు గ్రంథం 18:4, పాపం చేసేవాడెవడో వాడే మరణం పొందుతాడు. ధర్మశాస్త్రం నిర్దాక్షిణ్యంగా పాపిని శిక్షిస్తుంది. లేవియకాండం 1:4, పాపము చేసిన వారిని కొట్టి చంపాలి లేదా పాప పరిహారానికి బలి అర్పించాలి. ఒక పాపి విషయంలో దేవుని వైఖరి ఎలాంటిదో గుర్తించండి. మరణమునకు తగినవాడు మరణము నొందుటను బట్టి నేను ఏమాత్రము సంతోషించను. కాబట్టి మీరు మీ మనస్సులను త్రిప్పుకొని, అనగా మారుమనస్సు పొంది నా తట్టు తిరిగిన ఎడల మీరు బ్రతుకుతారు. ఒక పాపి తన పాపపు మనస్సు మార్చుకొని యేసు ప్రభువునందు విశ్వాసముంచి పశ్చాత్తాపము నందకపోయినట్లయితే ఎట్టి ప్రయోజనము ఉండబోదు. మారుమనస్సు పొందనొలని ఎడల మీరందరూ నశిస్తారు అని ప్రభువు హెచ్చరించాడు. మారుమనస్సును గురించి అపొస్తలిక ప్రముఖుడైన పౌలు అన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సుకు నడిపిస్తుంది. 2 కొరింథీ 7:10 పశ్చాత్తప్త హృదయంతో, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అని ఆయనను అడిగితే యేసు ప్రభువు నీకు మారు మనస్సు దయచేస్తాడు. దేవుడు నిన్ను చూస్తున్నట్లు నిన్ను నీవు చూచుకోగలిగితే అదే మారు మనస్సు. ఎంత ఘోర పాపి అయినా దేవుని చేత క్షమించబడి మారు మనస్సు పొందవచ్చు. అట్టి అనుభవం నీకు కలిగించేవాడు పరిశుద్ధాత్మ. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుదల కలిగించేవాడు పరిశుద్ధాత్మే. మత్తయి సువార్త 3:2 పరలోకరాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి అని యూదయ్య అరణ్యములో యోహాను ప్రకటించాడు. యోహాను అరణ్యంలో ప్రకటిస్తూ ఉంటే ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అతడు ప్రజల వద్దకు వెళ్లడం కాదు, ప్రజలే అతని వద్దకు వచ్చారు. ఈ రోజున బోధకులు కొందరు ప్రజాకర్షణకు ఏమేమో చెబుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. ప్రజలైతే ఈ బోధకుల దగ్గరికి వస్తున్నారు గాని దేవుని దగ్గరికి రావటం లేదు. ఇదెంతో శోచనీయమైన సంగతి. యోహాను ఆకర్షణ కాదు, అతని వ్యక్తిత్వము కాదు, అది దేవాకర్షణ. యోహాను భాష అంత ఆకర్షణీయమా అంటే అదీ కాదు. మంచి అందమైన ఆలయంలో చక్కగా తీర్చిదిద్దిన ప్రసంగ వేదిక కాదు, అది అరణ్యసీమ. ప్రజలు యోహాను సందేశానికి కదిలించబడ్డారు. వారిలో సంచలనాత్మకమైన మారు మనస్సు కలిగింది. యూదయ్య అరణ్యం యెరూషలేమునకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. యెరికో పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. బేతేలుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమరయ్య పట్టణానికి ఈ అరణ్యం 58 కిలోమీటర్లు. ప్రజలు ఇంత దూరము ప్రయాణం చేసి వచ్చి యోహాను చెప్పిన వాక్యం విన్నారు. ప్రజలలో దేవుని వాక్యం మీద శ్రద్ధ రానురాను ఈ రోజుల్లో తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. బోధకులు కూడా ప్రజలకు మారు మనస్సు కలిగించే ప్రసంగాలు చేయాలి గాని ప్రజలకు కాలక్షేపం బోధలు చేయకూడదు. యూదయ్య అరణ్యసీమలో బోధించే యోహాను ఎలాంటివాడు? మత్తయి శుభవార్త 3:3-4 ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు. మిడతలు, అడవి తేనె అతనికి ఆహారం. యోహాను అసాధారణమైన వ్యక్తి, ఏలియాలాగే వస్త్రధారణ. యోహాను మొగమాట మెరుగని బోధకుడు. పాపాన్ని నిర్ద్వంద్వంగా ఖండించడానికి వెనుతీయడు. మత్తయి సువార్త 3:7 పరిసయ్యులలో, సద్దూకయ్యులలో అనేకులు బాప్తిస్మము పొందటానికి వస్తూ ఉంటే యోహాను నిర్మోహమాటంగా మాట్లాడాడు. సర్పసంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగ్గ ఫలము ఫలించండి. యోహాను ఎంతైనా యథార్థపరుడు, నేను తగ్గాలి, ప్రభు హెచ్చాలి, ఇదే అతని ధ్యేయం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిస్తున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను పాత్రుణ్ణి కాను. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిస్మమిస్తాడు అని అతడు ప్రభువును గురించి చెప్పాడు. యోహాను నీతిమంతునిగా తగ్గింపు జీవితాన్ని కలిగిన వ్యక్తి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే నీతిమంతుడు లేనే లేడని లూకాసు వార్తలో ప్రభువు సాక్ష్యమిచ్చాడు. ఈ గొప్ప ప్రవక్త ప్రసంగాంశం ఏమిటంటారా? మత్తయి సువార్త 3:3 ప్రభువు మార్గము సిద్ధపరచండి, ఆయన మార్గము సరళము చేయండి, సరిచేయండి, తిన్నది చేయండి అంటూ అరణ్యంలో కేక వేసే ఒక శబ్దం. ప్రవక్త అయిన యెషయా ప్రవచనమిది. యెషయాగ్రంథం 40:3 ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా, మార్గము సిద్ధం చేయండి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయండి. యెషయా ప్రవక్త ఎవరిని గురించి ప్రకటించాడో ఆ వ్యక్తే ఈ యోహాను. ఇతడు అరణ్యంలో కేక వేసే ఒక శబ్దం. పట్టణాల్లో కాదు, పెద్ద పెద్ద మహానగరాలలో కాదు, అరణ్యంలో కేక వేసే శబ్దం. అనగా అతడు చిన్న సాధనం. యోహాను తనను గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు, ప్రగల్భాలు పలకలేదు. తాను తగ్గాడు, ప్రభువును హెచ్చించాడు. మనము కూడా ప్రభువును పైకి ఎత్తితే ఆయనే అందరినీ ఆకర్షించుకుంటాడు. యోహాను మొగమాట మెరుగని వ్యక్తి, ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడు. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా రాజైనా పాపము చేసినప్పుడు గట్టిగా గద్దిస్తాడు. ఆ కాలపు నాయకుల దుష్ప్రవర్తనను వేలుపెట్టి చూపి మందలించాడు, ఖండించాడు, నిర్భయంగా పాపాన్ని ఎదిరించి పోరాడాడు. సద్దూకయులకు పరిసయ్యులకు ఈ మాటలు చెప్పాడు. వారిని ఉద్దేశించి సర్పసంతానమా అని సంబోధించాడు. దేవుని కొరకు ఒక సుడిగాలి వలె అతని ప్రసంగం వీచింది. పాపాన్ని, ప్రజలలోని అవినీతిని గద్దించాడు. యోహాను గొప్ప దైవజనుడు. యోహాను ఖండన మండనలు నిర్మాణాత్మకమైనవి, వినాశనాత్మకమైనవి కానే కాదు. వ్యక్తుల జీవితాలను కట్టడానికి విమర్శించాడు గాని పడగొట్టటానికి కాదు. వ్యక్తి యొక్క పాపాన్ని కక్షతో, అసూయతో కాక ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. యోహాను యూదయ్య అరణ్యంలోకి వెళ్లకముందు అతడు దేవుని సముఖంలో ఎక్కువ సమయం గడిపేవాడు. అందుచేతనే అతడంత నిర్భయంగా పాపాన్ని పాపంగా ఖండించాడు. కాబట్టి మనుషుల ఎదుటికి వచ్చే ముందు దేవుని సన్నిధిలో సమయం గడపాలి. దేవుని ముందు ఎంత సమయం గడుపుతామో అంత ధైర్యంగా మనం ప్రజల ఎదుట నిలవగలుగుతాము, బోధించగలుగుతాము. ఈయన విలక్షణమైన, అసాధారణమైన వ్యక్తి. ఆయన వేసుకున్న దుస్తులు, తినే ఆహారము ఎలాంటివి? ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రము, మొలచుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు. మెడతలు, అడవి తేనే అతనికి ఆహారం. ఇలాంటి మోటు మనిషిని ఎవరు లెక్క చేస్తారు? ఆ కాలంలోని ప్రజలు మాత్రం భక్త యోహానును చూచి భయపడేవారు. అతని నోట ఎల్లప్పుడూ దేవుని వాక్యమే ఉండేది. అతడెవరికీ భయపడేవాడు కాడు. 400 సంవత్సరాలు, అనగా 4 శతాబ్దాల పాటు అప్పటి ప్రజలకు ప్రవక్త లేడు. ఆ తరువాత యోహాను వచ్చాడు. ప్రజలతన్ని ఒక గొప్ప ప్రవక్తగా గుర్తించారు. ఇతని దుస్తులు, ఆహారము, ప్రవర్తన ఏలీయాను పోలి ఉండడం ఒక విశేషం. 1 రాజులు 1:8 ఏలీయా యొక్క వ్యక్తిత్వం వర్ణించబడింది. యోహాను జీవితమే ఒక సందేశం. అతనిలో ఆధ్యాత్మిక ఉత్కంఠ, ఎనలేని పౌరుషం కొట్టవచ్చినట్లు కనిపిస్తాయి. అలాగే మనం కూడా పౌరుషాన్ని అలవరుచుకోవాలి. పరిస్థితులతో రాజీ పడకూడదు. యోహానులాగా తగ్గించుకోవాలి. ప్రభువును హెచ్చించాలి. ప్రార్థనాపరులమై నిర్భయంగా సువార్తను అశేష ప్రజలకు ప్రకటించడానికి ముందుకు రావాలి. మత్తయి సువార్త 3:12. యోహాను అన్నాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. పరిశుద్ధాత్మ చేసే పరిచర్య చాలా గొప్పది. మార్కు సువార్త 1:8. యోహాను అన్నాడు, నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చాను గాని యేసు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిస్తాడు. లూకాసువార్త 3:16-17. ఆయన పరిశుద్ధాత్మలో, అగ్నిలో మీకు బాప్తిస్మమిస్తాడు. అగ్నిలాగా పరిశుద్ధాత్మ శుద్ధి చేస్తాడు. బంగారాన్ని పుటం పెడతాడు. మష్టును, చెత్తను దహించివేస్తాడు. యోహాను ఇచ్చిన నీటి బాప్తిస్మము యేసు ఆత్మయందు ఇవ్వబోయే బాప్తిస్మానికి సూచనగా ఉన్నది. యోహాను బాప్తిస్మము నీటి బాప్తిస్మం, ఇక్కడ నీరు మాధ్యమం. అలాగే యేసు ఇచ్చే బాప్తిస్మానికి పరిశుద్ధాత్మే మాధ్యమం. యేసు తన విశ్వాసిని పూర్తిగా పరిశుద్ధాత్మలో ఉంచుతున్నాడు, ముంచుతున్నాడు. అనగా విశ్వాసి పూర్తిగా తనకు చెంది ఉన్నట్లు అది ముద్ర. అగ్ని శుద్ధి చేస్తుంది, దహిస్తుంది. యేసు రక్షణను అంగీకరించిన వారికి శుద్ధి, తిరస్కరించిన వారికి తీర్పు. అంతా దహనమే. యూదులకు యోహాను మాటలు భయం గొలిపాయి. మత్తయి సువార్త 3:7 యోహాను వాడిన ఉపమానం ఎలాంటిది? సర్పసంతానమా, అరణ్యానికి నిప్పంటుకుంది, ఉగ్రత నుండి తప్పించుకోవడానికి పాముల్లాగా పారిపోతారా, మీకు ఈ ఆలోచన చెప్పిందెవరు అని యోహాను ప్రశ్నిస్తున్నాడు. మీరు భౌతికంగా అబ్రహాముకు పిల్లలు నిజమే, కాని అంతమాత్రాన మీరు దేవుని రాజ్యంలో ఉంటాములే అని ఆత్మవంచన చేసుకోవద్దు. మీకంటే రాళ్ళు నయం. ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది, జాగ్రత్త. మారు మనసుకు తగ్గ ఫలం ఫలించకపోతే మీ గతి అంతే. సోదరీ సోదరులారా, దేవుని తీర్పునకు తిరుగులేదు. ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షావల్లిని, ఫలించని తీగె ఎండిపోతుంది, దాన్ని అగ్నిలో తగలబెట్టాల్సిందే. దానికి తప్ప మరి దేనికి అది పనికిరాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.